41 42 పంచీకరణం
పంచీకరణం
కథం ఇతి చేత్
కథం ఇతి చేత్
ఏతేషాం
ఏతేషాం
పంచభూతానాం
పంచభూతానాం
తామసాంశ స్వరూపం
తామసాంశ స్వరూపం
ఏకమేకం
ఏకమేకం
భూతం
భూతం ద్విధా విభజ్య ఏకమేకమర్థం పృథక్తూష్ణీం
వ్యవస్థాప్య
వ్యవస్థాప్య
అపరమపరమార్థం
అపరమపరమార్థం చతుర్ధా విభజ్య
స్వార్థమన్యేషు
స్వార్థమన్యేషు అర్ధేషు
అభాగచతుష్టయా
స్వభాగచతుష్టయా
కార్యం
సంయోజనం కార్యం
పంచీకరణం భవతి
తదా పంచీకరణం భవతి
ఏతేభ్యః
ఏతేభ్యః
పంచీకృత
పంచీకృత
పంచమహాభూతేభ్యః
పంచమహాభూతేభ్యః
శరీరం భవతి
స్థూల శరీరం భవతి
ఏవం పిండబ్రహ్మాండయోః
పిండబ్రహ్మాండయోః
ఐక్యం సంభూతం
ఐక్యం సంభూతం
పంచీకరణం అనేటువంటి దాన్ని ఎలాగా ఒక్కొక్క భూతం అర్ధభాగం ఉంటుంది, మిగిలిన నాలుగు భూతాలు నాలుగు బేడలు అర్ధ, అట్లా అర్ధ అర్ధ కలిసి ఒకటి అవుతుంది. ఇది పంచీకరణం. పంచతన్మాత్రల యొక్క తామసాంశం నుంచి ఒకదానితో ఒకటి కలిసి ఇలా పంచీకరణం చెందుతున్నాయి. ఇంతవరకు మనం పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది, మాయ నుంచి ఐదు భూతాలు వచ్చినాయి, పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాలకి మూడు గుణాలు ఉన్నాయి. వచ్చినటువంటి పంచభూతాలు తన్మాత్రలు, అంటే సూక్ష్మమైనటువంటివి. ఈ పంచభూతాల యొక్క తన్మాత్రల సాత్వికాంశం నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు నాలుగు అంతఃకరణాలు వచ్చినాయి. అలాగే వాటి యొక్క రాజసికాంశాల నుంచి ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు వచ్చినాయి. ఇప్పుడు పంచ తన్మాత్రల యొక్క తామసాంశాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఏ ప్రకారంగా పంచీకరణం చెంది స్థూల భూతాలుగా మారతాయో మనం తెలుసుకున్నాం. ఈ స్థూల పంచభూతాలుగా ఈ స్థూల పంచభూతాలనే వాటితోటే స్థూల దేహం తయారైంది. ఎందుకంటే స్థూల దేహం తయారు కావాలంటే స్థూలభూతాలు కావాలి. స్థూలభూతాలు కావాలంటే ఉన్నది సూక్ష్మభూతాలు. ఆ సూక్ష్మభూతాలు పంచీకరణం చెంది స్థూలభూతాలుగా మారితే ఆ స్థూలభూతాలతోటి ఈ స్థూల దేహం తయారవుతుంది. ఈ ప్రకారంగా మరి పంచభూతాల్లో పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే పరమాత్మ నుంచి వచ్చినాయి అంటే పరమాత్మే పంచభూతాలుగా మారటం జరిగింది. అసలు విషయం అది, పరమాత్మే పంచభూతాలు. ఆ పంచభూతాలే ఇక్కడ జగత్తు, ఆ పంచభూతాలే ఇక్కడ జీవుడు. కాబట్టి జగత్తు జీవుడు, జీవ జగత్తులు రెండూ పరమాత్మే. అలాగనే సృష్టి కానీ అంటే జగత్తు కానీ, బ్రహ్మాండం కానీ ఈ పిండాండం కానీ రెండు కూడా పరమాత్మే. మరి అయితే రెండు పరమాత్మ అయితే మనం పరమాత్మని ఎట్లా వెతకాలి, ఎక్కడ వెతకాలి అని అంటే బ్రహ్మాండంలో వెతకటం చాలా కష్టం, అందుకని పిండాండంలో వెతకటం చాలా తేలిక. ఇప్పుడు పరమాత్మని ఎట్లా వెతకాలనో ఆ విశ్లేషణ, ఆ విచారణ పద్ధతి ఇప్పుడు మనకి రాబోతా ఉంది నాలుగవ ప్రకరణంలో. ఈ నాలుగవ ప్రకరణం దీని గురించి రెండు మాటలు చెప్పాల, చెప్పక తప్పదు. ఈ నాలుగవ ప్రకరణం ఏమిటనంటే ఎలిమెంటరీ స్కూల్లో చేరినటువంటి వాడికి అవసరమే, హై స్కూల్లో ఉన్నవాడికి అవసరమే, కాలేజీలో ఉన్నటువంటి వాడికి అవసరమే, యూనివర్సిటీకి పోయినటువంటి వాడికి అవసరమే, పిహెచ్డి చేసేటువంటి వాడికి కూడా అవసరమే. ఇంకో విషయం ఏమిటనంటే ఇది ఇప్పుడు మనకు కొంత అర్థం అవుద్ది, అర్థమైనట్టుగా ఉంటుంది, బాగానే అర్థమవుద్ది, కానీ ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఇంకో నాలుగేళ్ళు పోయిన తర్వాత కనుక మీరు మళ్ళీ ఒక్కసారి కనుక దీన్ని చూశారంటే, అబ్బా అప్పుడు ఇంత బాగా అర్థం కాలేదే నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు పోయిన తర్వాత చూస్తే, అయ్యో అప్పుడు కూడా నాకు ఇది అర్థం కాలేదే అనిపిస్తా ఉంటుంది. ఎంత చిత్ర విచిత్రమైనటువంటిదో ఈ నాలుగవది. ఇదే అసలు ముఖ్యమైనటువంటిది, అసలు కావలసినటువంటి విషయమంతా ఇందులో ఉంది. ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా కూడా ఒక డిక్షనరీలో కనుక ఎట్లయితే పదాల అర్థాలు ఉంటాయో అలాంటిది. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ వస్తా ఉంది. మరి ఆ సబ్జెక్ట్ ఏమిటో, మనం పరమాత్మని పిండాండవలో ఏ ప్రకారంగా వెతకాలో, అంటే ఈ జీవుడిలో పరమాత్మని ఎట్లా వెతకాలో, ఎవరు ఈ జీవుడు, ఎవరు ఈశ్వరుడు, ఎవరు పరమాత్మ అనేటువంటి విషయాన్ని అలా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇప్పుడు మనకి తెలియజేయబోతున్నారు. అదేమిటో చూడండి, 43. స్థూల శరీరాభిమాని,
స్థూల శరీరాభిమాని,
జీవనామకం,
జీవనామకం,
ప్రతిబింబం భవతి,
బ్రహ్మ ప్రతిబింబం భవతి,
సయేవ జీవః,
సయేవ జీవః,
ప్రకృత్యా,
ప్రకృత్యా,
స్వస్మాత్,
స్వస్మాత్,
ఈశ్వరం,
ఈశ్వరం,
భిన్నత్వేన జానాతి,
భిన్నత్వేన జానాతి,
స్థూల శరీరాభిమాని,
స్థూల శరీరాభిమాని,
జీవనామకం,
జీవనామకం,
ప్రతిబింబం భవతి,
బ్రహ్మ ప్రతిబింబం భవతి,
సయేవ జీవః,
సయేవ జీవః, ప్రకృత్యా,
స్వస్మాత్,
స్వస్మాత్,
ఈశ్వరం,
ఈశ్వరం,
భిన్నత్వేన జానాతి,
భిన్నత్వేన జానాతి,
స్థూల శరీరాభిమాని. స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి జీవనామకం, జీవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, ఈ స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి వాడు, ఈ లోపల ఉన్నటువంటి జీవుడు, ఆయన పేరు జీవుడు, జీవనామకం అంటే జీవుడు అనే పేరు కలిగినటువంటి వాడు, స్థూల శరీరాభిమాని అయి జీవుడైనటువంటి వాడు, బ్రహ్మ ప్రతిబింబం భవతి, పరమాత్మ యొక్క ప్రతిబింబమే. లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరయ్యానంటే పరమాత్మ యొక్క ప్రతిబింబం. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లోపల ఉన్నటువంటి జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబం. స ఏవ జీవః, మరి ఆ జీవుడే, స ఏవ జీవః, ఆ జీవుడే ఈశ్వరం, ఈశ్వరుడు, ప్రకృతి అంటే ప్రకృతి కారణంగా, తస్మాత్ భిన్నత్వేన జానాతి, తనకన్నా వేరుగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి జీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబమే. ఆ జీవుడు ప్రకృతి కారణంగా ఈశ్వరుడు తనకన్నా వేరైనటువంటి వాడు అని భావించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకంటే దేవుడు వేరే ఉన్నాడు అని అనుకోవట్లా, అదిగో అదే ఇక్కడ చెప్తుంది. కానీ మనం అనుకునేటువంటి మనం జీవుడు, మరి జీవుడు నిజంగా ఎవరు అసలు? పరమాత్మ యొక్క ప్రతిబింబం. ప్రతిబింబం అనగానే మనం ఎట్లా చూడాలి? కింద ఒక కుండ ఉంది లేదా బకెట్ ఉంది, ఆ బకెట్లో నీళ్ళున్నాయి, పైన సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం ఈ బకెట్లో పడితే పడదా, ఈ నీళ్ళల్లో పడుద్ది. ఈ బకెట్ స్థూల శరీరం, ఆ నీరు సూక్ష్మ శరీరం, ఆ సూర్యుడు పరమాత్మ, మరి ఇందులో పడ్డటువంటి ప్రతిబింబం జీవుడు. కాబట్టి పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. కాబట్టి ఈ స్థూల శరీరం అనేటువంటి బకెట్లో సూక్ష్మ శరీరం అనేటువంటి నీరుంది, ఆ నీటిలో పరమాత్మ యొక్క ప్రతిబింబం పడతా ఉంది. మరైతే మోక్షం అంటే ఏమిటండి? మోక్షం అంటే ఈ ప్రతిబింబం సూర్యుడు కావాలి, ఈ ప్రతిబింబం అంటే ఈ జీవుడు కాస్త దేవుడు కావాలి. ఎలా అవుతాడు? ఆ బకెట్ని కనుక ఒక్క తొందంటే అయిపోద్ది. ఎందుకని? బకెట్ ఉందంటే నీళ్ళన్నీ పోతాయి, నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇక్కడ ప్రతిబింబం ఉండదు, అప్పుడు అటు చూస్తాం, అప్పుడు సూర్యుడు మాత్రమే ఉంటాడు, అంతటా పరమాత్మ మాత్రమే ఉంటాడు. అంటే నీ దేహము ఉండదు, నీ సూక్ష్మ శరీరం ఉండదు, నీ కారణ శరీరం ఉండదు, ఏముండదు. నీటిని తీసేస్తే ఇంకేముండదు, నీటిని తీసేయాలి. బకెట్ మాత్రం పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. నీరు మాత్రం మళ్ళీ 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 బకెట్ని తెచ్చుకుంటా ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం మళ్ళీ మళ్ళీ స్థూల దేహాన్ని తెచ్చుకుంటా ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం కనుక పోతే మోక్షం. అదిగో దాన్నే ఇక్కడ మనకి తెలియజేయబోతా ఉన్నాడు. రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం ఎట్లా పరమాత్మని వెతకాలి, ఈ దేహంలోనే వెతకాలి, ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడే ఎలా పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. దేహంలోనే ఉన్నటువంటి పరమాత్మని వెతికి పట్టుకొని, ఆ పరమాత్మని ఆశ్రయించి, ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలి, అది మోక్షం. కాబట్టి మనం ఏం చేయాలి, దేహంలోనే ఉన్నటువంటి పరమాత్మని వెతకాలి, వెతికి ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన దరి చేరాలి, ఆయనతో ఐక్యం కావాలి, అది మోక్షం. అయితే ఎలా వెతకాలి, ఎలా విచారణ చేయాలి, ఎలా దరి చేరాలి, ఎలా ఐక్యం కావాలి అనేటువంటి విషయాలు ఇక్కడి నుంచి మనకి రాబోతా ఉన్నాయి. ఏం చేయాలో మనం తెలుసుకున్నాం, అలా చేయటం ఎట్లాగా అనేటువంటి విషయాన్నే ఇక ముందు మనకి తెలియబోతా ఉంది రాబోయేటువంటి శ్లోకాల్లో. ముందుగా జీవుడు అంటే ఎవరు అనేటువంటి విషయానికి బాగా స్పష్టత ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు శంకరాచార్యులు వారు. స్థూల శరీరం జడమైనటువంటిది, కానీ ఈ జడమైనటువంటి స్థూల శరీరంలో ఏదో ఉంది, ఏదో ఉండి దీన్ని చైతన్యవంతం చేస్తూ ఉంది. మనం అప్పుడప్పుడు మన ఇళ్లలో చూస్తుంటాం ఒక చిన్న పలుకు దానంతటదే కదులుతున్నట్టుగా ఉంటుంది. ఒక చిన్న పలుకు, ఆహార పలుకు ఏదో ఒకటి, అది ఆ గోడంబడిగా కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వరుసన ఆ పలుకులన్నీ కదులుతుంటాయి, కానీ అక్కడ చీమ కనపడదు. కానీ ఏమిటంటే చీమ తీసుకొని వెళ్తూ ఉంటుంది, ఆ పలుకుని చీమ తీసుకెళ్తా ఉంటుంది. వీడు సన్నటి చీమలు ఉంటాయి, చిన్న చీమలు, అదిగో ఆ చీమలు ఆహారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. అది కనుక ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. అదే ప్రకారంగా ఈ స్థూల దేహం జడమైనటువంటిది, దీనికి ఏ రకమైనటువంటి కదలికలు లేవు, కానీ ఇందులో ఏదో ఉండి దీన్ని కదిలిస్తూ ఉంది. అందుకనే ఇది కదిలి చైతన్యవంతం అవుతా ఉంది, దాన్ని జీవుడు అన్నారు. ఎవరైతే ఈ స్థూల దేహాన్ని కదిలిస్తున్నారో లోపలుండి, అదిగో అదే జీవుడు. జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతఃకరణాలని వాడుకుంటూ ఇవన్నీ నేనే అని భావించేటువంటి ఆ జీవుడు ఎవరు, ఈ ప్రపంచాన్ని తనకంటే వేరుగా చూసేటువంటి వాడు ఎవరు, పరమాత్మని తనకంటే వేరుగా ఉన్నాడని భావించేవాడు ఎవరు, ఆ జీవుడే. పరమాత్మ ఏమో శుద్ధ చైతన్య స్వరూపం, ఆయనకి ఏ కొరత లేదు, ఏ కోరిక లేదు, ఆయన ఏమీ చేయాల్సినటువంటి పని లేదు, ఆయన అకర్త, ఆయన ఏమీ అనుభవించేది లేదు, అభోక్త. అకర్త అభోక్త, ఆయనకి కొరతలు లేవు, కోరికలు లేవు, ఏ అనుభవాలతోటి పని లేదు. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపం. దుఃఖం అంటే ఎట్లా ఉంటుందో అసలు తెలియనే తెలియనటువంటి వాడు పరమాత్మ. మనమేమో దుఃఖాల మధ్యలో అప్పుడప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉంటాం, ఆయనకి దుఃఖం అంటే ఎట్లుంటుందో పాపం తెలియదు, మనకి తెలిసినంత కూడా ఆయనకి తెలియదు. కాబట్టి ఆయనకి దుఃఖం తెలియకుండా దుఃఖ మిశ్రితంగా అనేటువంటి ఆనందం, అది అఖండమైన ఆనందం, అనంతమైన ఆనందం, ఇన్ఫినిట్. ఆ ఆనందానికి ఎండ్ లేదు, అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు, ఆది మధ్యాంతం. అటువంటి ఆనంద పరిపూర్ణమైన ఆనంద స్వరూపం, పరమ జ్ఞాన స్వరూపం, అంతటి పరమాత్మ ఈ స్థూల సూక్ష్మ శరీరాలుగా మారిపోయినటువంటి ఈ జడ ప్రకృతిలో ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిబింబానికి కూడా కాస్త జ్ఞానం ఉంటుంది. పరమాత్మ ఇందులో ప్రతిబింబించాడని ముందుగానే చెప్పుకున్నాం. ఇందులో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబానికి కూడా కాస్త జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అస్సలు కదలకుండా ఉంటాడు. కానీ బకెట్లో నీళ్లు పోసి అక్కడ కనుక పెడితే అందులో సూర్య బింబం పడుద్ది, కానీ అది మాత్రం కదులుతుంటుంది. ఎందుకు కదులుతుంటుంది? నీటి యొక్క కదలిక కారణంగా, నీటి యొక్క కదలిక కారణంగా కదులుతున్నట్టు, ఇరిగిపోతున్నట్టు, అలా వణికిపోతున్నట్టు మనకు కనపడతాం. ఇక్కడ పరమాత్మ యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అదిగో దానికి కూడా పరిపూర్ణమైన జ్ఞానం ఉండదు, కానీ పరిమితమైనటువంటి జ్ఞానం, కొంత జ్ఞానం మాత్రం ఉంటుంది. ఇప్పుడు అద్దం మీద దుమ్ము పేరుకొని ఉందనుకోండి, మన ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తా? నిజంగా అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటాం, కానీ దాని మీద దుమ్ము కనుకుంటే ఏమవుద్ది? మన ప్రతిబింబం సరిగ్గా కనపడదు. గంగా జలం చాలా పవిత్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, అయినప్పటికీ కూడా ఒక మురికి ఉన్నటువంటి గ్లాసులో కనుక పోస్తే, మురికి ఉన్నటువంటి సీసాలో కనుక పోస్తే, అప్పుడు లోపల ఉన్న జలం కూడా మురిగ్గా ఉన్నట్టే అనిపిస్తుంటుంది. అలాగనే మనిషి ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా భూమి మీద పడ్డటువంటి అతడి నీడ ఉండే అంత స్పష్టంగా ఉండదు. నీడ అచ్చగా మనిషిలాగానే ఉండదు, ఆకారం మాత్రం అట్లే ఉంటుంది, కానీ అంత స్పష్టంగా అన్ని భాగాలు కనపడవు. 1000 క్యాండిల్ బల్బు అద్భుతమైనటువంటి కాంతితో వెలిగేటువంటిదే, అయినప్పటికీ దాని చుట్టూ కూడా ఉన్నటువంటి ఆ బల్బు గనక మురికి అంటుకుంటే, మడ్డి ఏదైనా గనక అంటుకుంటే, అదే ఏదైనా కిచెన్లో కనుకుంటే కాస్త మడ్డి అంటుకుంటుంది, ఆ అంటుకున్నప్పుడు ఆ బల్బు వెలుగు అంత ఎక్కువగా ఉండదు, కాస్త తక్కువగా ఉంటుంది. అన్నీ ఎందుకు చెప్తున్నాం ఇదంతా అంటే, అనంతమై అఖండమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం అనేక దోషాలతో కూడుకున్నటువంటి ఈ జడ ప్రకృతిలో, ఈ స్థూల సూక్ష్మ శరీరంలో, ఈ స్థూల సూక్ష్మ కారణ దేహంలో ఎప్పుడైతే ప్రతిఫలించిందో, అంటే ఇది దోషాలతో ఉన్నది, ఈ స్థూల దేహం కానీ సూక్ష్మ దేహం కానీ కారణ దేహం కానీ అన్ని దోషాలతో ఉన్నటువంటిది, ఈ దోషాలతో ఉన్నటువంటి ఈ జడ ప్రకృతిలో ఆ పరమాత్మ ఎప్పుడైతే ప్రతిఫలించిందో, వెంటనే దాని యొక్క శక్తి కాస్త తగ్గిపోయింది. నా చెప్తున్నాం కదా, కాంతి తగ్గుద్ది కదా ఆ గాజు గ్లాస్ కనుక మురికిగా కనుక ఉన్నట్లయితే, అట్లానే ఇది కూడా మురికితో ఉంది కాబట్టి అదిగో ఆ పరమాత్మ శక్తి తగ్గినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ దోషాలతో కూడినటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. అంటే దోషాలతో ఉన్నటువంటి ప్రతిబింబం జీవుడు, దోషరహితమైనటువంటి చైతన్యం ఆత్మ. ఇప్పుడు ఏమిటి దోషం? ఏమనుకుంటుంది అంటే, దీంట్లో ఉన్నటువంటి జీవుడు ఏమనుకుంటున్నాడు? ఇదే జీవుడి యొక్క అజ్ఞానం. ఏమనుకుంటున్నాడంటే, ఈ దేహమే నేను, ఈ మనోబుద్ధులే నేను అనుకుంటున్నాడు. 1, 1 ఏమిటి ఈ జీవుడి యొక్క అజ్ఞానం అంటే, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూర్చున్నటువంటి జీవుడు ఏమనుకుంటున్నాడు? ఈ దేహం నేను, ఈ మనోబుద్ధులు నేను అనుకుంటున్నాడు. ఈ ప్రపంచం సత్యం అనుకుంటున్నాడు. ఇది 2. 3, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ నాకు ఎప్పుడు కూడా ఆనందాన్నే ఇస్తుంటాయి, నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంటాయి. ఈ 3 అజ్ఞానం, ఈ 3 జీవుడి యొక్క అజ్ఞానం. అంటే ఓ భ్రమ, ఇవన్నీ తనకు ఆనందాన్ని ఇస్తాయని భ్రమపడుతూ ఉంటాడు. ఈ జీవుడే తాను చూసేటువంటి ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఈశ్వరుణ్ణి తనకంటే వేరుగా భావిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ప్రకృతి యొక్క దోషం వల్ల, అంటే ఈ దేహం యొక్క దోషం కారణంగా, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క దోషం కారణంగా. ఇక్కడ ఈశ్వరుడు అనేటువంటి పదం ఒకటి చెప్పాం. ఎవరి ఈశ్వరుడు కొత్తగా వచ్చాడు? జీవుడు దేవుడు అంటే అసలు పరమాత్మ, ఈ జీవుడు బాగానే ఉంది, మరి మధ్యలో ఈశ్వరుడు ఎవరు? మీకు మొదట్లో చెప్పుకున్నామే, పరమాత్మ ఉన్నది, ఆ పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది, దాని నుంచి పంచభూతాలు వచ్చినాయి అన్నాం కదా. పరమాత్మ మాయతో కూడినప్పుడు ఈశ్వరుడు, పరమాత్మ మాయతో కూడినప్పుడు ఈశ్వరుడు. పరమాత్మ ఇదిగో ఈ అజ్ఞానంతో కూడినప్పుడు జీవుడు. జీవుడంటే ఎవరు? అవిద్య, అజ్ఞానాన్ని కప్పుకున్నటువంటి వాడు, అజ్ఞానాన్ని కప్పుకున్న పరమాత్మ, అజ్ఞానం అనే దుప్పటిని కప్పుకున్న పరమాత్మ. ఇప్పుడు మనం అందరం ఎవరమన్నమాట, మనం పరమాత్మ కానీ అజ్ఞానం అనే దుప్పటిని కప్పుకున్నాం. అజ్ఞానం ఏమిటి? మూడు విషయాలు: నేను దేహాన్ని అనుకోవటం, ఆత్మని పరమాత్మని తెలియకపోవటం. తెలియకపోవటం వల్ల ఇట్లా అనుకున్నాం, అందుకని నేను ఆత్మని అని తెలియక నేను దేహాన్ని అనుకోవటం, ఈ ప్రపంచం సత్యం అనుకోవటం, ఇందులో ఉన్న వస్తువులు నిత్యము ఆనందాన్ని ఇస్తాయి అని అనుకోవటం. ఈ మూడు కూడా జీవుడి యొక్క అజ్ఞానం. అంటే ఈ అజ్ఞానం అనేటువంటి దుప్పటి కప్పుకున్నటువంటి ఆత్మయే జీవుడు, మాయా అనేటువంటి దుప్పటి కప్పుకున్నటువంటి ఆత్మయే ఈశ్వరుడు. ఇది జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ. ఇప్పుడు ఆ ఈశ్వరుడు తనకంటే వేరుగా ఉన్నాడు అని ఈ జీవుడు అనుకుంటా ఉన్నాడు. ఇది ప్రకృతి యొక్క దోషం వల్ల. ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ. పరమాత్మ ఏకము అద్వయము, దీనికి తిరుగులేదు. పరమాత్మ ఏకము అద్వయము, పరమాత్మ ఒక్కటే, రెండవది ఏదీ లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించనా. ఏకం ఏవ అద్వయం బ్రహ్మ, ఒక్కటే ఉన్నది, రెండవది ఏది కొంచెం కూడా లేదు. ఇది పరమాత్మ అంటే. మరి అటువంటి ఆ పరమాత్మ ప్రకృతి యొక్క దోషం వల్ల, జీవుడుగా తనను తాను భావించుకుంటా ఉన్నాడు. అంటే మనం జీవుడిని కాదు, జీవుడుగా మనం భావించుకుంటున్నాం. మనం నిజంగా పరమాత్మ, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఒక్కటే మర్చిపోతున్నాం. ఇది పారమార్థిక సత్యం. ఏమిటి పారమార్థిక సత్యం? పరమాత్మ ఒక్కటే, ఏకము అద్వయము అనేటువంటిది పారమార్థిక సత్యం. ఇంకా సత్యాలు ఉన్నాయండి అంటే ప్రాతిభాసిక సత్యం ఒకటి, వ్యావహారిక సత్యం ఒకటి, రెండు ఉన్నాయి పారమార్థిక సత్యం కాకుండా. ప్రాతిభాసిక సత్యం అని అంటే ఊరికి అట్లా కనపడుద్ది అంతే, అది కళ, కళ గారడి, ప్రాతిభాసిక సత్యం. వ్యావహారిక సత్యం అంటే ఇప్పుడు ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలో ఉంది, వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం అంటే ఈ ప్రపంచము లేకుండా పోతుంది, ఈ దేహాలు లేకుండా పోతాయి, ఉన్నదంతా ఒక్కటే పరమాత్మగా మనమే ఉంటాం, అది పారమార్థిక సత్యం. అయితే ఈ జడ ప్రకృతి లేదా మాయ లేనిది అని చెప్తున్నాం. మాయ అంటే లేనిదే అని చెప్పుకున్నాం. లేకపోయినా ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తూ ఉంటుంది, అందుకని దీన్ని మిథ్య అన్నారు. లేకపోతే అసత్యం, ఉంటే సత్యం. లేకపోయినా ఉన్నట్టుగా కనిపించడం మిథ్య. ఇప్పుడు తాడు పావుగా కనిపించింది అనుకోండి చీకట్లో, అప్పుడు పావును ఏమంటారు? అసత్యం అంటారా? అనరు. సత్యం అంటారా? అనరు. ఏమంటారు? మిథ్య అంటారు. అలాగనే కుందేటి కొమ్ము అన్నారు అనుకోండి, అది మిథ్య కాదు, అది అసత్యం, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇది లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేది గనక దీన్ని మిథ్య అంటారు, అది మాయ. ఈ జడ ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం జీవుడు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆ జీవుడే ఈ ప్రపంచాన్ని చూస్తూ దీనిని సృష్టించినటువంటి వాడు, పాలించేటువంటి వాడు, లయం చేసేటువంటి వాడు వేరే ఉన్నాడు, లేకపోతే వేరే ఉన్నారు. అజ్ఞానం ఒకరు ఎక్కువగా ఉంటే ఉన్నారు, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, సృష్టి స్థితి లయకారకులని అనుకుంటారు. కాబట్టి ఈ జీవభావంలో మనకి భ్రమ కలుగుతూ ఉన్నది. జీవభావాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే ఏం జరుగుద్ది? జీవభావాన్ని కనుక పోగొట్టుకున్నట్టయితే జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఉన్నదంతా పరమాత్మ. ఏమండి, ఈశ్వరుడు కూడా అబద్ధం కదా, అంటే మిథ్య కదా? ఎందుకనంటే మాయ అనంటే లేనిదే. మరి లేని మాయ పరమాత్మని కప్పి ఉన్నది అంటాం కూడా ఒప్పుకోటానికి వీల్లేదు. అయినప్పుడు ఈశ్వరుడు మాత్రం ఎక్కడుంటాడు? జీవుడు ఎక్కడుంటాడు? జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. మరి అయితే నువ్వు మోక్షాన్ని పొందాలంటే మరి ఆ ఈశ్వరుడు యొక్క భావం కూడా పోవాలిగా నీకు. ఈశ్వరుడు కూడా లేడనేటువంటి నిర్ణయం నీకు రావాలి కదా, ఎందుకనంటే ఉన్నదంతా పరమాత్మ అయితే మరి ఈశ్వరుడు ఎక్కడుంటాడు? ఇంకా పరమాత్మ కన్నా వేరుగా రెండవది ఉండటానికి వీల్లేదు కదా. మరి అయితే ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎట్టబోతాడండి? మనం ఏం చేస్తాం? నువ్వేం చేయటానికి వీల్లేదు. కానీ నువ్వేం చేయాలంటే జీవుడు అనేదాన్ని పోగొట్టుకుంటే ఈశ్వరుడు పోతాడు. జీవభావం కనుక పోతే ఈశ్వర భావం పోద్ది. అది ఎట్లాగండి? అది ఎట్లాగంటే ఇప్పుడు మన ఇంట్లో గోడ ఉందనుకోండి, బాగా తెల్లటి సున్నం వేశారు, తెల్లగా ఉంది, కొత్తగా వేశారు, తెల్లగా ఉంది. ఇప్పుడు దాన్ని మనకి ఈ కోటప్ప కొండ తిరణాలు పోయేటప్పుడు ఎర్ర పేపర్లు అంటించినటువంటి కళ్ళజోళ్ళు అమ్ముతారు పిల్లలకి. పూర్వం 5 పైసలు 10 పైసలకి అమ్ముతుంటారు. ఆ ఎర్ర కళ్ళజోడు కనుక పెట్టుకుంటే ఆ తెల్లటి గోడ ఎర్రగా కనపడుద్ది. అది తీసేసి పచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే పచ్చగా కనపడుద్ది. ఏమండి, ఆ గోడకున్న ఎరుపుని తీసేయాలా? ఇప్పుడు గోడకున్న ఎరుపుని కనుక తీసేయాలంటే ఏం చేస్తావు? దాని మీద నీళ్లు చల్లుతావా? లేకపోతే దాని మీద ఇంకేమైనా చేస్తావా? ఏం చేసినా అది ఎర్రగానే ఉంటుంది. నువ్వు ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్న సేపు అది ఎర్రగానే ఉంటుంది. మరి ఆ ఎరుపు పోవాలంటే ఏం చేయాలా? నీ కళ్ళజోడు తీసేయి. నీ కళ్ళజోడు తీసేస్తే అక్కడ ఎరుపు రంగు కూడా పోద్ది. కాబట్టి మాయని దాటాలి అని అంటే జీవభావాన్ని దాటాలి. అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటే అక్కడ ఉన్నటువంటి మాయ పోద్ది. నీ అజ్ఞానం తొలగితే అక్కడ మాయ కూడా పోద్ది. అజ్ఞానం అనే కళ్ళజోడు పెట్టుకున్నావు నువ్వు, అజ్ఞానం అనే ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నావు. అందుకనే మాయ ఎర్రగా మాయ కనపడతావు. అది కనుక పోవాలని అంటే నీ కళ్ళజోడు తీసేయాలి. ఇది కిటుకు. అందుకని ఈశ్వర భావం అనేటువంటిది నిజం కాదు, జీవభావం అనేటువంటిది నిజం కాదు. మరి నిజం ఏమిటి? పరమాత్మ. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా, నేను పరమాత్మని కానీ జీవుణ్ణని భ్రమపడుతున్నా. మనం ఏమనుకుంటున్నాం? నేను జీవుణ్ణి, నేను పరమాత్మని కావాలనుకుంటున్నావు. అసలు నువ్వు నిజంగా జీవుడు అయితే ఎప్పుడు జీవుడిగానే ఉంటావు, ఇది పరమాత్మ కావు. కానీ నువ్వు పరమాత్మవి కానీ జీవుణ్ణని భ్రమపడుతున్నావు. నీ భ్రమ పోగొట్టుకుంటే నువ్వు పరమాత్మ అవుతావు. శాస్త్రం అంతా దేనికనంటే నీ భ్రమ పోగొట్టడానికి, అంతేగాని నిన్ను పరమాత్మగా మార్చడానికి కాదు. నీకు పరమాత్మ వేషం వేయటానికి కాదు. ఉంది, నీ తప్పుడు వేషం తీసేస్తే చాలు నువ్వు పరమాత్మ. నువ్వు అసలు పరమాత్మవి కానీ ఒక వేషం ఉంది. మనం బొమ్మ తీసుకొచ్చాం అనుకోండి, ఆ బొమ్మ నగ్నంగా ఉంది. బొమ్మ దాని మీద ఒక చీర కట్టావు, చీర కడితే ఏమైంది? ఆ బొమ్మ అమ్మాయి అయింది. ప్యాంటు షర్ట్ వేసావు, అది తీసేసి అబ్బాయి అయ్యాడు. అంటే నువ్వు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కి అనుకూలంగా ఆ మొత్తం తీసేసావు అనుకో, ఏమవుతుంది? ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు. కాబట్టి మనం కూడా అస్సలు పరమాత్మ, మనం పరమాత్మే. పరమాత్మ అంటే వేరే ఎక్కడో ఎవరో ఒక ఆయన ఉన్నాడని అనుకోవటం అది భ్రమ. మనం పరమాత్మ. పరమాత్మ అయినటువంటి మనం ఏం చేసామనంటే ఇదిగో ఆ వేషం వేసుకున్నాం. ఆ వేషం వేసుకునేటప్పటికల్లా నేను జీవుణ్ణి 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 అని అంటున్నావు. అజ్ఞానం అనేటువంటి వేషం వేసుకున్నావు, అజ్ఞానం అనేటువంటి దుప్పటి కప్పుకున్నావు. కప్పుకునేటప్పటికల్లా నేను జీవుణ్ణి జీవుణ్ణి అంటున్నావు. ఆ దుప్పటి తీసేయి, ఇక నువ్వు జీవుడు ఎట్టవుతావు? నువ్వు పరమాత్మే. ఇదే ఉన్నటువంటి కిటికంత. ఆధ్యాత్మిక సత్యం వేదాంతం అంతా దీని మీదనే ఆధారపడింది. కాకపోతే ఏమిటంటే అదిగో ఆ అజ్ఞానాన్ని తీసేయటమే మనకి చేతగా పట్టుకో, దాన్ని తీసేయాలి. దాన్ని తీసేయటం కోసమే మనకి ఆత్మజ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఆత్మజ్ఞానం రెండు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అజ్ఞానాన్ని మనం తీసేయటానికి వీలవుతుంది. ఈ ప్రకారంగా ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అనేటువంటి రెండు పదాలు వచ్చినాయి కదా. మరి వీటిని మనకి వివరిస్తున్నారు. అంటే ముందుగానే నేను కొన్ని విషయాలు చెప్పాను జీవుడు ఈశ్వరుడు అనేది అని. ఇక్కడ మనకి కొన్ని విషయాలు చెప్తున్నారు. 44, జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి? అవిద్యోపాధిస్సన్,
అవిద్యోపాధిస్సన్ ఆత్మా జీవ,
ఆత్మా జీవ ఇత్యుచ్యతే,
ఆత్మా జీవ ఇత్యుచ్యతే
మాయోపాధిస్సన్,
మాయోపాధిస్సన్
ఈశ్వరః ఇత్యుచ్యతే,
ఈశ్వరః ఇత్యుచ్యతే
అవిద్యోపాధిస్సన్,
అవిద్యోపాధిస్సన్
ఆత్మా జీవ ఇత్యుచ్యతే,
ఆత్మా జీవ ఇత్యుచ్యతే
మాయోపాధిస్సన్,
మాయోపాధిస్సన్
ఈశ్వరః ఇత్యుచ్యతే,
ఈశ్వరః ఇత్యుచ్యతే
అవిద్యోపాధిస్సన్. అవిద్య ఉపాధి, అవిద్య అనేటువంటి ఉపాధి, అజ్ఞానం అనేటువంటి ఉపాధి ఉన్నటువంటి ఆత్మ జీవ ఇత్యుచ్యతే జీవుడు అని పిలువబడుతున్నాడు. అవిద్య అనేటువంటి ఇందా చెప్పుకున్నా దుప్పటి, అవిద్య అనేటువంటి దుప్పటిని కప్పుకొని పరమాత్మ కాస్త జీవుడయ్యాడని చెప్పాం కదా, బాగా అర్థమయ్యేటువంటి మాటల్లో దాన్నే ఇక్కడ చెబుతున్నారు. అవిద్యని ఉపాధిగా, ఉపాధి ఇందాక దుప్పటి అని చెప్పాము, దానైతే మీకు బాగా అర్థమవుతుంది. ఉపాధి అనగానే మళ్ళీ మనం తగిలించుకున్నది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అవిద్య ఉపాధిగా ఉంటే ఆత్మ జీవుడయ్యాడు. అదేవిధంగా మాయ ఉపాధిగా కనుకుంటే పరమాత్మ ఈశ్వరుడయ్యాడు, మాయ ఉపాధిగా ఉంటే పరమాత్మ ఈశ్వరుడయ్యాడు. అందుకే చెప్పాం ఈశ్వరుణ్ణి ఆశ్రయి పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది అన్నవే అదిగో అది ఈశ్వరుడయ్యాడు. ఎందుకండి ఈ తంటాలంతా, ఎందుకు చెప్పడం ఆ పరమాత్మ నుంచే వచ్చింది ఈ ఆకాశం వాయువు అని చేతి సరిపోద్దిగా, సరిపోదు. ఎందుకంటే మీరు కొంతకాలం పోయిన తర్వాత క్వశ్చన్ వేస్తారు ఏమిటది అని అంటే, ఏమంటే పరమాత్మ ఏమీ చేసేవాడు కదా కదా, ఆయనకేమవసరం ఈ సృష్టి చేయాల్సిన పని, ఆయనకేమవసరం ఈ పంచభూతాలని ఇవ్వాల్సిన పని అని అడుగుతారు కదా. అది తప్పించుకోవడం కోసం ముందుగానే మాయను సృష్టించేశారు. అందుకని పరమాత్మ మాత్రం అంతే, కానీ ఈ మాయను తగిలించుకున్నటువంటి ఈశ్వరుడి నుంచి సృష్టి అంతా వచ్చేసింది. అది కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు జీవుడు మరి ఎవరయ్యా వీళ్ళు అనంటే, అవిద్య అజ్ఞానం అనేటువంటి వస్త్రాన్ని తగిలించుకున్నటువంటి పరమాత్మ జీవుడు, మాయా అనేటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి పరమాత్మ ఈశ్వరుడు. మరి ఆ ఈశ్వరుడు పరమాత్మ కావాలంటే మాయ పోవాల, మరి జీవుడు పరమాత్మ కావాలంటే అవిద్య పోవాలి. ఏది తగిలించుకున్నావు అది పోవాలి. మనం అటు దారిన పోతా ఉన్నాం అనుకోండి, ముందుగా ఒక వ్యక్తి నల్లటి దుప్పటి కప్పుకొని పోతున్నాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నాం. కొంత దూరం పోయిన తర్వాత ఆ దుప్పటి కాస్త అవతల పారేశాడు, చలిపోయింది దుప్పటి అవతల పారేశాడు, ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నాడు. బామ్మో ఈయన ఎవరో పెద్ద ఆఫీసర్ అనుకున్నాడు, ఇంతకైనా ఆఫీసులా గొర్రెలు కాసుకునేటువంటి వాడా, దుప్పటి ఉన్నంతసేపు గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నాడు, ఆ దుప్పటి తీసేస్తే ఆఫీసర్గా ఉన్నాడు. మనం కూడా అంతే, ఈ అజ్ఞానం తగిలించుకున్నంత కాలం జీవుడు, ఎప్పుడైతే అజ్ఞానాన్ని కాస్త వదిలేసామో మనం పరమాత్మ. ఇక అప్పుడు ఈశ్వరుడు కూడా లేడు, ఉన్నదంతా పరమాత్మ ఒక్కటే, ఉన్నదంతా నేనే, నాకన్నా అన్యముగా రెండవది ఏది లేదు, అదిగో ఆ స్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ జీవుడు ఈశ్వరుడు మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని అర్థం చేసుకోవటం కోసమే ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పింది. ఒక వ్యక్తి రామాంజనేయ యుద్ధంలో, రామాంజనేయ యుద్ధం అనేటువంటి నాటకంలో రాముడి యొక్క పాత్ర వేస్తున్నాడు, అందరు కూడా రామా 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 అంటున్నారు, ఆంజనేయుడు కానీ మరి మిగిలినటువంటి సోదరులు కానీ అందరు కూడా రామా 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 అంటున్నారు. మరుసటి రోజు అదే వ్యక్తి ఒక సాంఘిక నాటకంలో బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు, అతన్ని చూచి ఆ నాటకంలో ఉన్నటువంటి వాళ్ళు, చిచి పోరా వెధవా, దున్నపోతులాగా ఉన్నావు, ఎందుకు అడుక్కు తింటావు, నీకేం కర్మ, శుభ్రంగా పనిచేసుకోలేవా, హాయిగా పనిచేసుకొని బ్రతకలేవా, అడుక్కు తింటావు ఏంటి అని వాళ్ళు తిడతా ఉన్నారు. ఈ తిట్లు తింటున్నటువంటి వాడు, నిన్న అందరి చేత కూడా ప్రశంసలు పొందినటువంటి వాడు, పూజింపబడినటువంటి వాడు, ఇద్దరు ఒక్కరా వేరు వేరా అని అంటే, ఇద్దరు ఒక్కరే అంటే యథార్థంగా ఒక్కరే, కానీ వేషాల రీత్యా మాత్రం మార్పు, వేషాలలో మాత్రం మార్పు ఉంది, కానీ అసలు వ్యక్తి మాత్రం ఒక్కరే. ఆ విషయం మనకు తెలుసు కదా, ఒక సినిమాలో ఒక ఆయన దేవుడి పాత్ర ఉంటాడు, ఇంకో సినిమాలో అదే వ్యక్తి ఇంకొక రైతు పాత్రలో ఉంటాడు, ఇంకొక సినిమాలో బిచ్చగాడి పాత్రలో ఉంటాడు. కాబట్టి వ్యక్తి మాత్రం అతనే కదా, అదే ప్రకారంగా వేషంలో తేడా ఉంది కానీ వ్యక్తిలో మాత్రం తేడా లేదు. అంటే భేదం అంతా ఎందులో ఉంది అని అంటే వేషంలోనే ఉంది అని. స్థూల శరీరాన్ని అభిమానించుకున్నటువంటి ఆత్మని జీవుడు అన్నారు, ఈ ప్రపంచాన్ని అభిమానించుకున్నటువంటి ఆత్మని ఈశ్వరుడు అన్నారు, ఇదంతా కూడా జీవుడి యొక్క దృష్టిలో ఉంది. ఇంతకీ జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఒక్కటేనా వేరా అంటే, దీనికి రమణ భగవాన్ రమణ మహర్షి ఆయన ఉపదేశ సారం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథంలో ఇలా అన్నారు, ఈశ జీవయోర్వేషదీభిద సత్స్వభావతో వస్తు కేవలం. ఈశ జీవయోర్వేషదీభిద సత్స్వభావతో వస్తు కేవలం. ఈశ జీవయోహో, ఈశ్వరుడు జీవుడు అనేటువంటిది వేషదీభిద, వేషంలోనే భేదం. ఈశ్వరుడు జీవుడు అనేటువంటిది వేషంలోనేనయ్యా భేదం. సత్స్వభావతో యథార్థంగా గనక చూచినట్లయితే వస్తు కేవలం, ఉన్నదంతా ఒక్కటే. ఈశ్వరుడికి జీవుడికి భేదం వేషంలోనే. శుద్ధ చైతన్య దృష్టితో మనం చూసినప్పుడు రెండు కూడా ఒక్కటే అని రమణ మహర్షి చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా మన నాటకంలో నాటకం ఉదాహరణగా చెప్పుకున్నాం. దాంట్లో రాముడు బిచ్చగాడు ఇద్దరు ఒక్కరా వేరువేరా అంటే, వేషాన్ని బట్టి చూస్తేనేమో వేరువేరు, కానీ యథార్థంగా ఆలోచిస్తే ఒక్కరే. మనకి తెలిసినటువంటి వ్యక్తి అనుకోండి, అతడు మనవాడే, వాడేనండి, నేను రాత్రి రాముడిగా వేశాడు, ఇప్పుడేం బిచ్చగాడు వేస్తున్నాడు అని అంటాం. తెలియనటువంటి వాళ్ళకేమో ఆయన ఎవరో ఈయన ఎవరో అంటారు, ఎందుకంటే ఆ వేషానికి ఈ వేషానికి ఎక్కడ సంబంధం ఉండదు. కాబట్టి వేషం దృష్టిలో చూసినప్పుడు జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, కానీ యథార్థంగా కనుక చూస్తే, ఆత్మదృష్టితో కనుక చూస్తే, అసలు వస్తు దృష్టితో కనుక చూస్తే రెండు కూడా ఒక్కటే, ఇద్దరు కూడా ఒక్కటే, ఇద్దరు లేరు, ఉన్నదంతా ఒక్కటే. ఇంతకీ జీవేశ్వరులు వేరు వేరు అనుకుంటే మనకేమిటి నష్టం? ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. ఎందుకయ్యా ఇంత గోళ ఈశ్వరుడు జీవుడు చెప్పారనంటే, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని అనుకుంటే మనకేదో నష్టం ఉందంట. జీవుడు ఈశ్వరుడు రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే పరమాత్మే అని అనుకుంటే మనకి ప్రయోజనం ఉంది. మరి ఏమిటది ఆ జీవేశ్వర బుద్ధి? మనకి తొలగాలి. మరి అది తొలగాలంటే ఎట్లా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేయబోతున్నారు. మరి దానికి మనకి ఈ రోజున టైం చాలదు కాబట్టి దీన్ని మనం రేపు చెప్పుకుందాం.